ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. 72వ పేజీ 3వ మంత్రం. తదేశ శ్లోకో భవతి అర్వాక్ బిలః చమసః చమసః ఊర్ధ్వబుధ్నః தஸ்மின் யஷோ நிஹிதம் விஸ்வரூபம். தஸ்யாஸத ருஷய சப்ததீரே வாகஷ்டமி ப்ரஹ்மணா சம்விதானா இதி. ఈ రెండవ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణంలో చెప్పబడినటువంటి విషయాన్ని ఈ రెండవ బ్రాహ్మణంలో కూడా మనకు విశదంగా ఉపనిషత్తు తెలియజేస్తున్నది. రెండవ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణం అజాతశత్రు బ్రాహ్మణం. గార్గ్యుడికి అజాతశత్రు క్షత్రియుడైనటువంటి జ్ఞాని రాజు బ్రహ్మ విద్యని బోధించాడు. కారణం బ్రహ్మ గురించి, కార్యం బ్రహ్మ మాత్రమే తెలుసుకున్నటువంటి గార్గ్యుడికి కారణం బ్రహ్మ గురించి చెప్పడం కోసం నిద్రపోతున్నటువంటి ఒక పురుషుడి దగ్గరికి తీసుకువెళ్ళి అతను ఎక్కడ ఈ జగత్తు జీవుడు లీనమైన ఈ అతనిలో అని తెలుసుకో అన్నారు. నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తాను వ్యక్తిని జీవుడినని సంగతి అతనికి తెలియదు. ఈ జగత్తు ఉన్నటువంటిది అది తెలియదు అతనికి. ఆ వ్యక్తికి ఈ జగత్తు లీనమైపోయింది అంటే తెలియకుండా ఉంది, తాను ఉన్నాను అని కూడా తెలియకుండా ఉన్నది. ఇప్పుడు ఈ జీవుడు ఎక్కడ ఏ చోటుకి వెళ్ళాడు, ఈ జగత్తు ఎక్కడికి వెళ్ళింది అతనికి తెలియకుండా ఉన్నదంటే ఎక్కడికి వెళ్ళి ఉండాలి కదా నిద్రలో అతనికి. ఆ నిద్రపోయే వ్యక్తికి ఈ కనపడుతున్న ప్రపంచం అంతా తెలియకుండా ఉన్నదంటే ఎక్కడికి వెళ్ళి ఉండాలి. అది తనను గురించి కూడా తను తెలుసుకోకుండా ఉన్నాడంటే తన ఉనికి కూడా ఎక్కడికో వెళ్ళి ఉండాలి, లేకపోతే ఎలా మర్చిపోతాడు. అప్పుడు అజాతశత్రువు చెప్పాడు, ఈ జగత్తుకి జీవుడికి లయస్థానం హృదయంలో కారణం బ్రహ్మ, ఆత్మ చైతన్యం అందులో ఆ పరమాత్మలో లీనమైనాడు. జగత్తు కార్య జగత్తు ప్రపంచం, ఈ జీవుడు కూడా ఆ కారణం బ్రహ్మలో లీనమైనారు. ఏ కారణం బ్రహ్మ అంటే అప్పుడు 2వ అధ్యాయం 1వ బ్రాహ్మణంలో ఉన్నటువంటి చివరి 20 మంత్రంలో ఆ కారణం బ్రహ్మ గురించి ఉదాహరణ ద్వారా చెప్పారు మనకు. సాలెపురుగు, అగ్ని, నాయన ఈ సాలెపురుగు తన నుంచే తాను ఎట్లాగైతే ఈ కార్య ఈ గూడుని పుట్టిస్తుంది, తానే ఇంటెలిజెంట్ కాజు నిమిత్త కారణం, తానే వివర్త కారణం, తాను మారకుండా తన గూడుని తను తయారు చేసుకుంటుంది. సాలె గూడుని మళ్ళీ తనలోకే తీసుకుంటుంది, తనలో నుంచే తీసుకొస్తుంది, తనలో నుంచే తీసుకుంటుంది. ఆ సాలెగూడు అనేటువంటిది ఆ సాలె పురుగు కంటే వేరు కాదు, అది కార్యం ఇది కారణం. సాలెగూడు కార్యం, ప్రోడక్ట్ తయారు చేయబడింది. ఎవరి చేత? సాలెపురుగు చేతనే తయారు చేయబడింది. ఉపాదాన కారణము సాలెపురుగే, నిమిత్త కారణము సాలెపురుగే, తెలివితేటలుగా కట్టింది కదా. దాని నోట్లో నుంచి ఆ దారం తీసుకొచ్చింది కదా. ఉపాదానం కూడా అదే, మెటీరియల్ కాజ్. అదేవిధంగా ఈ యొక్క కారణం బ్రహ్మ తన నుంచే ఈ జగత్తుని సృష్టిస్తాడు, తన నుంచే ఈ జీవులందరినీ ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. కనుక దీనివల్ల మనకేం తెలుస్తుంది, కార్యం ఎప్పుడు కూడా కారణం కంటే వేరుగా ఉండదు అని తెలుసుకోవాలి మనం. కార్యం అనేది, ప్రోడక్ట్ అనేది దేని నుంచైతే వచ్చిందో అది దానికంటే వేరుగా ఉండదు. ఆభరణం బంగారం నుంచి వచ్చింది కనుక ఆభరణం బంగారం కంటే వేరుగా ఉండదు. వస్త్రం దారం నుంచి వచ్చింది కనుక వస్త్రం దారం కంటే వేరుగా ఉండలేదు. కుండ అనేది మట్టి నుంచి వచ్చింది కనుక మట్టి కంటే వేరుగా ఉండలేదు. ఇది మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం. ఈ ఉదాహరణల ద్వారా ఎందుకు చెప్తున్నది ఉపనిషత్తు ఈ ఉదాహరణలంటే, కార్యం అనేది ఎప్పుడు కూడా తన యొక్క కారణం నుంచి వేరుగా ఉండలేదు, దానికి ఉనికి లేదు. అసలు కార్యం కార్యంగా ఉండాలంటే అది కారణం మీద ఆధారపడి ఉంటుంది. మనకు తెలిసిన ఉదాహరణలు చెప్తే కదా అసలు విషయానికి వెళతాం మనం. అందుకని ఉపనిషత్తు ఈ సాలెపురుగు, ఈ కుండలు, వస్త్రము, దారము ఇవన్నీ చెప్తే మనకు ఆహా ఇట్లాగా అని మనం దానికి అన్వయించుకుంటాం అసలు విషయానికి, బ్రహ్మానికి. ఏం తెలుసుకుంటున్నాం మనం ఈ ఉదాహరణ వలన, కార్యం అనేటువంటిది తన యొక్క కారణం కంటే స్వతంత్రంగా ఉండలేదు అని తెలుసుకోవాలి ముఖ్యంగా. సరే, రెండో విషయం ఏంటంటే, కార్యం అనే వస్తువు అంటే పుట్టినటువంటిది. కార్యం అంటే ఏమిటింది, ప్రోడక్ట్, ఒక వస్తువు పుట్టినటువంటిది. ఇది ఎప్పుడూ కూడా మళ్ళీ తన కారణంలోకే లయం అవుతుంది, నాశ అనంతరం తన కారణంలోకే వెళ్ళిపోవాలి. కుండ పగలు కొడితే ఏమవుతుంది, మట్టి అవుతుంది. బంగారు ఆభరణాలు కరిగిస్తే ఏమవుతాయి, బంగారం అవుతాయి. కనుక ఆ కార్యాలన్నీ కారణంలోకే వెళ్ళిపోతాయి. ఇది రెండవ పాయింట్ గమనించాలి మనం. ఇవి ఉండాలి అన్నా కూడా పుట్టడానికి అవే కారణం ముఖ్యం, లయించేటప్పుడు మళ్ళీ కారణంలోకే వెళతాయి. మరి అవి ఉన్నప్పుడు స్థితి కాలంలో కూడా అంతే, అవి ఆ కారణం మీదనే ఆధారపడి ఉన్నాయి వాటి స్థితి కోసం. కుండగా ఉండాలి అంటే మట్టి మీద ఆధారపడి ఉండాలి కదా. వస్త్రం వస్త్రంగా ఉండాలంటే దారం ఉంటేనే వస్త్రం ఉంటుంది కదా. స్థితి కాలే అవి, సృష్టికి కారణం అని తెలిసింది మనకు. లయ కూడా కారణంలోకి వెళ్ళిపోతుంది తెలిసింది. మరి స్థితి కాలంలో అది ఉంటూ ఉన్నప్పుడు మనం గొలుసు వేసుకొని ఉంటూ ఉన్నాం కొన్ని 10 సంవత్సరాలుగా, అది స్థితి కాలం అంటారు. ఆ స్థితి కాలం ఉన్నప్పుడు కూడా అది బంగారం మీదనే ఆధారపడి ఉందిగా గొలుసు. ఇప్పుడు ఈ కొండ నేను రోజు తీసుకొస్తున్న ప్రతి క్లాసులోకి 10 సంవత్సరాలుగా నాతో పాటే ఉంది ఈ కుండ, 20 ఏళ్ళుగా ఈ కుండ వస్తూ ఉన్నదంటే, ఈ కుండ ఉన్నది అన్నప్పుడు స్థితి కాలంలో మట్టి మీద ఆధారపడి ఉన్నదా లేదా. కనుక సృష్టి, స్థితి, లయ అన్నీ కార్యాలన్నీ కూడా సృష్టి, స్థితి, లయ కాలంలో కారణం మీదనే ఆధారపడి ఉంటాయి, స్వతంత్రంగా లేవు అని తెలుసుకున్నాం. తెలుసుకుంటే ఉదాహరణ ద్వారా ఇప్పుడు బ్రహ్మం అనేది కారణం, ఈ జగత్తు జీవులు అనేటివన్నీ కూడా జగత్తులోకి వస్తాయి జీవులందరూ కూడా. అందుకని మళ్ళీ జగత్తు జీవులని సపరేట్గా చెప్పక్కర్లేదు. జీవుడు అంటే వ్యష్టి, జగత్ అంటే సమష్టి. కనుక జగత్ అంతా కూడా బ్రహ్మ నుంచే వచ్చింది. జగత్ కార్యం, బ్రహ్మ కారణం. జగత్తు మళ్ళీ ఎందులోకి లయం అవుతుంది అంటే బ్రహ్మలోకే లయం అవుతుంది, ఎందుకంటే జగత్తుకి బ్రహ్మ కారణం కనుక. సో సృష్టి బ్రహ్మ నుంచే లయం అయ్యేది బ్రహ్మలోకే, ఉండేటప్పుడు కూడా బ్రహ్మ వలననే ఉంటున్నది, ఎందుకంటే బ్రహ్మ కారణం కనుక. జగత్తు కూడా బ్రహ్మ వలననే ఉంటుంది కనుక బ్రహ్మమే జగత్తు రూపంలో ఉన్నాడు. ఆభరణమే బంగారమే ఆభరణ రూపంలో ఉంది అన్నట్లుగా జగత్తు బ్రహ్మమే జగత్తు రూపంలో ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. బంగారమే ఆభరణ రూపంలో ఉన్నదని ఎలా తెలుసుకుంటున్నారో ఈ బ్రహ్మమే జగత్తు రూపంలో ఉన్నది అని తెలుసుకోవాలి అని అజాతశత్రువు ఆ గారికుడికి చెప్పాడు, నాయన కార్యం బ్రహ్మ అనేది చాలా తక్కువ, దానికి కారణమైనది ముఖ్యం కానీ కార్యం కాదు ముఖ్యం. నీకు హిరణ్య గర్భుడు తెలిసే కానీ దానికి కారణమైనటువంటి బ్రహ్మను నువ్వు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకో. ఆ వ్యక్తి, ఆ జీవుడు, ఈ జగత్ అంతా కూడా ఆ పరమాత్మలోకి లయమైంది కనుక అది కారణం బ్రహ్మ, అదే ఉత్కృష్టమైనటువంటిది. ఇంకొక ఉదాహరణ ఏం చెప్పారు, అగ్ని ఉదాహరణ చెప్పారు. నిప్పు రవ్వలు వచ్చినట్లుగా అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటారు, వివర్త ఉపాదాన కారణం. ఆ కాగడ అనేది తిప్పుతూ ఉంటే అది మార్పు చెందకుండా అనేకమైనటువంటి నిప్పు రవ్వలుగా కనపడుతూ ఉంటుంది. నువ్వు ఏ ఆకారంలో తిప్పితే ఆ ఆకారంలో కనపడతాయి ఆ రవ్వలన్నీ కూడా. అవన్నీ కూడా కార్యాలు. ఈ యొక్క కాగడ, నిప్పు కాగడ, అది అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. దాని నుంచి అన్నీ కనపడుతున్నాయి, వ్యక్తం అవుతున్నాయి. కానీ కనపడేవన్నీ సత్యమా? తర్వాత మెట్టు చూడండి. దానికి తర్వాత మెట్టు ఏమిటి, ఈ కనపడేవన్నీ సత్యం కాదు నాయన, ఈ యొక్క ఇవన్నీ కనపడడానికి ఏదైతే ఉందో అది సత్యం అన్నాడు. మన నీడ కనపడుతోందండి, మన నీడ సత్యమా మన శరీరం సత్యమా? నీడకి సత్యానికి పోలిస్తే మన శరీరమే సత్యం. నీడ కనపడుతున్నదా లేదా? బాగా కనపడుతోంది. మన నీడను మనం చూసుకుంటున్నాం, చాలాసార్లు ఇష్టపడతాం కూడా. అంటే ఏదైతే కనపడుతున్నదో అది ఎప్పుడూ కూడా దాని ఆ కనపడేది ఒక ఆభాసం. ఆభాసం కనపడేది ఎప్పుడూ కూడా ఒక నిజమైన దాని మీద ఆధారపడి ఉంటుంది, రియల్ వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. నీడ అనేది సత్యం కాదు, అది అనృతం, మిథ్య. కానీ శరీరం అనేది సత్యం. అదేవిధంగా తాడు మీద పాము చూస్తే పాము అనేది సత్యం కాదు. పాము కనపడడానికి అధిష్టానం ఆధారం ఎవరు? తాడు. అదేవిధంగా ఈ జగత్తు కనపడడానికి కారణం, ఇది సత్యం అనుకుంటున్నావు కదా, ఈ వ్యావహారిక సత్యమైన ప్రపంచం, ఈ సత్యానికి మరొక సత్యం ఉంది. ఈ జగత్తునంతా నీడలాగా తీసుకోండి, బ్రహ్మము మన శరీరం లాంటిది ఉదాహరణకి. ఎలాగైతే మన నీడ మన శరీరం మీద ఆధారపడున్నదో, శరీరం లేకుండా నీడ లేదో, నీడ కనపడుతున్నప్పటికీ కూడా ఈ నీడ కనపడడానికి ఎవరు ఆధారం, అధిష్టానం? నేను, శరీరం. అదేవిధంగా జగత్తు కనపడడానికి ఆధారం, అధిష్టానం బ్రహ్మము అని తెలుసుకో. కనుక ఆ బ్రహ్మము ఈ వ్యావహారికంగా మనం చూసే జగత్తుకి కనపడడానికి కారణం ఆ బ్రహ్మం అని చెప్పినప్పుడు, మనం కంటికి కనపడేది సత్యం, వ్యావహారిక సత్యం. ఈ సత్యానికి, ఇదే సత్యమైతే దీనికి ఆధారమైనటువంటిది ఎంత సత్యమై ఉండాలి? ఇది అస్సలు పాయింట్. అందుకని రహస్య నామధేయం ఉపనిషత్ అని పెట్టారు. ఈ యొక్క బ్రహ్మానికి ఏమిటి రహస్య నామధేయం అంటే ఉపనిషత్. ఆ ఉపనిషత్ ఏమిటి అంటే సత్యస్య సత్యం. ఈ ప్రపంచం, నీడలాంటి ఈ ప్రపంచం కనపడడానికి, కనపడుతోందండి కనపడుతోంది, నీడ ఉన్నదా లేదా? ఉన్నదంటే సత్యమే కదా, ఏదో ఒక సత్యం కనపడుతున్నది కాబట్టి సత్యమే. అది ప్రాతిభాసిక సత్యం, అది వేరే విషయం. సత్యమే కదా, కంటికి కనపడుతున్నప్పుడు లేదని అనలేవు కదా. అదేవిధంగా ప్రపంచం కనపడుతున్నది వ్యావహారిక సత్యం. దీనికి అధిష్టానం, ఈ నీడ లాంటి ప్రపంచానికి ఏదో ఒరిజినల్ ఒకటి ఉంది, అది ఈ సత్యానికి, ఈ వ్యావహారిక సత్యా నీడ లాంటి సత్యానికి సత్యం, అధిష్టానం. కనుక ఏం చెప్పింది ఉపనిషత్తు, సత్యస్య సత్యం అని చెప్పిన తర్వాత మనకు అర్థం కాదని తెలుసు ఉపనిషత్తుకి. మళ్ళీ నెక్స్ట్కు మంత్రంలో ఏం చెప్తున్నది, నెక్స్ట్ బ్రాహ్మణంలో శిశు బ్రాహ్మణం అని చెప్పి మొదలుపెట్టింది. ఆ సత్యస్య సత్యాన్ని గురించే ఇంకాస్త చెప్తాను మీకు. ఉపనిషత్తు చాలా ఆనందపడుతోంది, అందరూ వినండి. సత్యస్య సత్యం అంటే రెండు సత్యాలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక సత్యంగా తీసుకున్నాం, మొదటి సత్యం. రెండవ సత్యం ఏమిటి? బ్రహ్మము. ఈ సత్యానికి ఆధారం ఆ సత్యం. ట్రూత్ ఆఫ్ ద ట్రూత్స్ అంటారు ఇంగ్లీష్లో. ట్రూత్ అంటే వ్యావహారిక సత్యం, స్మాల్ టి. దీనికి పరమసత్యం ట్రూత్ క్యాపిటల్ టి. ఎందుకంటే క్యాపిటల్, అక్కడ కూడా స్మాల్ టి వేయచ్చు కదా, అంటే దానికి మరొక సత్యం లేదు కనుక అది క్యాపిటల్ టి. ఈ ట్రూత్కి ఈ సత్యం ఉన్నది కనుక బ్రహ్మ, ఇది స్మాల్ టి. కార్యం బ్రహ్మ అయితే స్మాల్ టి. టీ అన్నా ఎన్న టీ, అస్సాం టీ కాదు. కార్యం బ్రహ్మ అంటే జగత్. ఈ జగత్ సత్యం అని మనకు అనిపిస్తున్నదే ఇది కార్య జగత్. జగత్ ఉన్నదా లేదా? ఉన్నది. కనపడుతోందా లేదా? కనపడుతోంది. అయితే కార్య జగత్. ఇప్పుడు అజాతశత్రు ఏం చెప్పదలుచుకున్నాడు? సత్యస్య సత్యం, కార్య జగత్తుకి సత్యం చెప్తున్నారు. కనుకను ఈ కార్య జగత్తుని గురించి ఇంకో కొంచెం తెలుసుకోవాలంటే ఇందులో ఏమున్నది అంటే, ఈ యొక్క జగత్తు మొత్తాన్ని నిలపడానికి, జీవరాశులన్నీ ఉండడానికి కారణం ప్రాణ అన్నారు. ఆ ప్రాణం గురించి చెప్తున్నారు. అంటే మొదటి సత్యాన్ని గురించి చెప్తున్నారు. ఈ వ్యావహారిక సత్యమైనటువంటి ఈ జాగ్రత్త ప్రపంచంలో మనిషికి, జీవుడికి ప్రాణం అనేది కండి ముఖ్యం, ముఖ్య ప్రాణం. ఇది వ్యావహారిక సత్యం. ఈ ప్రాణం అనేది ఉండడానికి ముఖ్యమైనది ఏమిటి? ఆ పారమార్థిక సత్యం. కనుక దీనికి కార్యం బ్రహ్మ, ఈ కార్యమైనటువంటి ప్రపంచంలో ముఖ్యమైనటువంటిది ప్రాణం. దాని గురించి చెప్తున్నారు మనకు. తర్వాత శిశుబ్రాహ్మణం తర్వాత మూర్తామూర్త బ్రాహ్మణం అని వస్తుంది. అందులో ఏం చెప్తారంటే మళ్ళీ రెండవ బ్రహ్మాన్ని గురించి చెప్తారు. సత్యత్య సత్యంలో మొదటి సత్యమేమో వ్యావహారిక సత్యం, రెండవ సత్యమేమో పరబ్రహ్మ కారణం బ్రహ్మ సత్యం. కనుక మూడవ బ్రాహ్మణంలో ఆ రెండవ సత్యాన్ని గురించి చెప్తారు. కొంచెం మొదటి సత్యాన్ని గురించి చెప్పి మళ్ళీ మూడవ సత్యానికి వెళతారన్నమాట. అక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చదువుతున్నామంటే శిశు బ్రాహ్మణంలో ఋగ్వేద మంత్రాన్ని, యజుర్వేద శుక్ల యజుర్వేద ఉపనిషత్తు అయినటువంటి బృహదారణ్యకం ఋగ్వేద మంత్రాన్ని మనకు చెప్తున్నది. ఋగ్వేద మంత్రంలో ఇట్లా ఉన్నది. ఎట్లా ఉన్నదిట? తదపి ఏష శ్లోక భవతి. ఏమిటట? అక్కడ ఒక బోర్లించిన కొండ ఉన్నది అన్నది కథ చెప్తున్నది మనకు. ఇవన్నీ ఉపనిషత్తు కథలు అంటారండి. ఉపనిషత్తు కథలలో ఒక మెసేజ్ ఉంటుంది. ఆ ఉపనిషత్తు కథలలో ఆ ఛాందోగ్యంలో చూసాం, రైక్వా కథ చూసాం, జానశ్రుతి, జానశ్రుతి రైక్వా కథ, ఆ కథ చూసాం. అందులో ఈ బృహదారణ్యకుల యాజ్ఞవల్క్య మైత్రేయి కథలు, ఇవన్నీ బోరుడు కథలు ఉన్నాయి ఉపనిషత్తు కథలు. అలాగే ఇక్కడ కూడా ఒక కథ చెప్తోంది మనకు ఉపనిషత్తు. ఏమని అంటే, ప్రతి వ్యక్తికి జీవుడికి అది చెప్పకుండా మొదట దే ఒక కుండ ఉన్నది. అక్కడ పౌరాణిక సినిమాల్లో అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఇట్లా నేను చెప్పుకుంటూ వస్తారు. అసలు సంగతి ఎప్పుడో వస్తుంది. అట్లాగే ఇక్కడ ఒక కుండ ఉన్నది. అది కుండ బోర్లించి ఉన్నది. ఆ బోర్లించిన కుండలో చాలా సోమరసం ఉన్నది. ఆ సోమరసం దాన్ని చుట్టూ కూడా ఏడుగురు ఋషులు కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఆ సోమరసాన్ని ఆ అగ్నికుండంలో వేద మంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నారు. వాళ్ళు వేద మంత్రాలని వాళ్ళు పారాయణం చేస్తూ ఉన్నారు. సప్తఋషులు ఉన్నారు. ఆ కుండ చాలా యశస్సు కలిగినటువంటిది. ఆ సోమరసం చాలా యశస్సు కలిగినటువంటిది అన్నది. ఒక కుండ ఏమిటి? బోర్లించి ఉండడం. బోర్లిస్తే ఏమైనా ఉంటుందండి అందులో? అసలు విషయం, బోర్లిస్తే కుండలో ఏముంటుంది? ఖాళీగా ఉంటుంది. కానీ ఈ కుండ స్పెషల్. ఏమిటి ఆ కుండ? చమసహ అని పెట్టారు పేరు. చమసహ ఊర్ధ్వ బుధ్న. బుధ్న అంటే బాటం, ఊర్ధ్వ అంటే పైన, అప్. బాటం పైకి వెళ్ళిందిట, పైన ఉన్నటువంటిది కిందికి ఉన్నదిట, అది ఊర్ధ్వ బుధ్న అన్నారు. దానికి మెడకాయ ఉంటుంది, మన తల అన్నమాట. అర్వాక్ బిలహ, ఈ క్రింది భాగంలో దానికి చెమసకి, చెమస అంటే చెక్కతో చేయబడినటువంటి ఒక పాత్ర, అందులో సోమరసం వేస్తారు యాగం చేసేటప్పుడు. పవిత్రమైనటువంటిది కదా అది, అందుకని ఇక్కడ కూడా ఆ యాగం చేసేటప్పుడు, ఆ వేద మంత్రాలు చేసేటప్పుడు, చదివేటప్పుడు ఎంత పవిత్రం అది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మన తల కూడా బోర్లించిన కుండ లాంటిది, ఇది దీని లోపల సోమరసం లాంటి ఒక నిధి ఉన్నది. జ్ఞాన ఇంద్రియాలు జ్ఞానాన్ని పొంది యశస్సును పొందుతున్నాయి. శబ్దజ్ఞానం, రూపజ్ఞానం, గంధజ్ఞానం, రసజ్ఞానం, స్పర్శ జ్ఞానం, ఈ జ్ఞానాలన్నీ కూడా ఒక నిధి లాంటిది, సోమరసం లాంటిది. మంత్రాలన్నీ జపిస్తున్నారట. ఈ ఇంద్రియాలన్నీ జ్ఞానశక్తిని తీసుకొచ్చి యశస్సుని కలుగజేస్తున్నాయి. ఎవరు ఈ ఏడుగురు ఋషులు అంటే, ఇంద్రియాలు రెండు కళ్ళు, రెండు ముక్కులు, రంధ్రాలు, రెండు చెవులు, ఒక నోరు, మొత్తం ఏడు సప్తర్షులు. అంతటే కాదు, ఒకటి ఎనిమిదవదే వాగ్ అష్టమి అన్నారు. ఈ వాక్ అని ఇంతవరకు పోయిన వారం చూసాం. ఇప్పుడు ఉపనిషత్తు ఋగ్వేద మంత్రం చెప్పిన తర్వాత శ్లోకాన్ని యజుర్వేద ఉపనిషత్, శుక్ల యజుర్వేద ఉపనిషత్తు అయినటువంటి వేద ఉపనిషత్తు అయిన బృహదారణ్యకం దాన్ని గురించి వివరణ చెప్తున్నది. ఆ పైన చెప్పిన దాన్ని ఉదాహరణ, అందులో అంతా కూడా ఇమేజరీ అంటారు దీన్ని, కల్పన. కల్పన చేసి చెప్పింది ఉపనిషత్తు. ఆ కల్పన చేసి చెప్పిన దాన్ని మనకు అర్థం కావాలంటే, ఏమిటి వీళ్ళందరూ ఎవరు, ఈ సప్తర్షులు ఎవరు, ఆ కొండ దగ్గర కూర్చున్న వాళ్ళు ఎవరు, పారాయణం ఏం చేస్తున్నారు వాళ్ళంటే ఎట్లా తెలుస్తుంది మనకు. అందుకని బృహదారణ్యక ఉపనిషత్తు పోలుస్తున్నది ఇప్పుడు ఆ ఉదాహరణ ఏమిటని తర్వాత భాగంలో చదువుతాం. మూడో లైన్లో మధ్య భాగం నుంచి, అర్వాగ్ని బిల చమస ఊర్ధ్వబుధ్న ఇతీదం తచ్చిర ఏషర్వాగ్బిలశ్చమస ఊర్ధ్వబుధ్న తస్మిన్ యశో నిహితం విశ్వరూపం ఇతి ప్రాణావయ్యశః విశ్వరూపం ప్రాణానేతదాః తస్యాసతర్షయః సప్తతీరే ఇతి ప్రాణావాం ఋషయః ప్రాణానేతదాః వాగష్టమీ బ్రహ్మణా సంవిధానం ఇతి వాగ్యష్టమీ బ్రహ్మణా సంవిత్తే ఒక రకమైనటువంటి లాంగ్వేజ్ ఉపనిషత్. ఆ చెప్పే పద్ధతి తమాషాగా ఉంటుంది. ఇదంతా ఒక తమాషా ఎంటర్టైన్మెంట్కి. మరీ కష్టంగా ఉంటే ఎప్పుడు బ్రహ్మము నిర్గుణ బ్రహ్మం అది అంటుంటారు, అంటే ఇదేదో కథలాగా చెప్పి మనకు కథలో నుంచి ఒక మోరల్ మెసేజ్ అంటారు చూడండి ప్రతి కథకి. అదేవిధంగా మనకి ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్పదలుచుకున్నది అనేది మనం గ్రహిస్తాం తర్వాత మంత్రంలో. ఈ మంత్రంలో ఇప్పుడు వర్ణన చేస్తున్నది, పైన ఋగ్వేద మంత్రం ఈ విధంగా చెప్పింది, దాని అర్థం ఏమిటంటే అని ఇప్పుడు చెప్తోంది. నేను చెప్పాను ఆ తల కళ్ళు చెవులని, ఉపనిషత్తు చెప్పలేదు కదా. ఊరికే ముందుగా మీకు చెప్పే ఇంట్రెస్ట్ కోసం ఉపనిషత్తు చెప్తున్నది ఇప్పుడు చూడండి. అర్వాగ్ బిలశ్చమస ఊర్ధ్వబుధ్న ఇత్తి ఇదం తత్ శిరః. ఋగ్వేదంలో చెప్పబడినటువంటి ఆ బోర్లించిన కుండ ఏదైతే ఉందో చమస అనే పిలువబడుతున్నటువంటిది, అంటే యాగంలో ఉపయోగించేటటువంటి చెక్కతో చేసినటువంటి ఒక పాత్ర. ఏ పాత్రలో అయితే సోమరసాన్ని పోసి ఈ మంత్రాలు చదివేటప్పుడు అందులో అగ్నిలో వేస్తారు ఆ సోమరసాన్ని, అని చెప్పిందో ఋగ్వేదం. అది ఏం లేదు, ఆ కొండ బోర్నించిన కొండ ఉన్నదన్నారు సా, అది స్థల అంటున్నది ఉపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. ఆ ఋగ్వేద మంత్రంలో చెప్పినటువంటి శ్లోకంలో చెప్పినటువంటి అర్వాగ్బిల చమస బోర్లించిన కొండ ఏదైతే ఉందో చెక్కతో చేసిన పాత్ర, ఆ పాత్ర ఏం లేదు, ఇదం శిర, ఈ తల. ఆశ్చర్యంగా ఉంది, ఇదం శిర, ఇదం తత్శిర. తత్శిర అంటేంటి, ఆ జీవుడి యొక్క తలతో సమానం. ఆ కొండని ఈ తలని పోల్చారు. అంతటా అయిపోలేదు నాయన. ఏషాహ అర్వాగ్ బిలశ్చమసహ ఊర్ధ్వబుద్ధ్న, అది తల చూడండి, ఆ పాత్రను బోర్లించండి అని అడుగుతుంది ఉపనిషత్తు. బోర్లించాం, ఎట్లా ఉంది, ఇట్లా ఉంది. ఊర్ధ్వబుద్ధ్న, మన తల ఆ కుండని బోర్లిస్తే ఎట్లుందో అట్లా ఉంటుంది అన్నది. నిజమే కదండి, మనకి ఎప్పుడు అనిపించలేదు అట్లా. కళ్ళు మూసుకుని ఒక్కసారి తలని ఆలోచించండి, ఆహా మెడకాయ కరెక్ట్గా ఉంది, కుండ మెడ కుండ గుండ్రంగా ఉంది. రకరకాల షేపుల్లో ఉంటాయి కదా కుండలన్నీ, కొంచెం పొడుగ్గా ఉంటాయి, కొన్ని సొట్టగా ఉంటాయి, కొన్ని గుండ్రంగా ఉంటాయి. ఇది కూడా అంతే, ఈ తల కూడా రకరకాల షేపుల్లో ఉంది, అయితే ముఖ్యంగా గుండ్రంగా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఇన్ని కుండలు ఉన్నాయి చూసారా. ఓకే, ఊర్ధ్వ బుద్ధ. తర్వాత తస్మిన్ యశః నిహితం విశ్వరూపం, ఈ బోర్లించిన కుండ లాంటి తల ఉన్నది చూసారా, దీంట్లో యశస్సు ఉన్నదిట, చాలా కీర్తి ప్రఖ్యాతి. ఒక మనిషికి చాలా కీర్తి వచ్చింది, యశస్సు వచ్చిందంటే ఎవరి వల్ల వస్తుందండి, అది నేర్చుకున్నాడు, ఇది చూశాడు, అది విన్నాడు, ఈ జ్ఞానం అంతా చేర్చి పెట్టాడు కదా లోపల, అది కనుక్కున్నాడు, ఇది కనుక్కున్నాడు, ఇన్వెన్షన్ చేశాడు, ఎట్లా అండి అన్నాడు. కళ్ళతో చూశాడు, చెవులతో విన్నాడు, చేత్తో పట్టుకున్నాడు, వాసన చూశాడు, రకరకాలుగా టేస్ట్ చేసి మరీ కనుక్కున్నాడు. ఇదంతా యశస్ అంతా ఇక్కడ ఉన్నదంటే ఆ జ్ఞాన ఇంద్రియాల వల్ల వచ్చినటువంటి యశస్సే కదా. కనుక లోపల చాలా లంకెబిందలు తెలుసా, వెనకటి రోజుల్లో బాగా డబ్బులుంటే అప్పుడేమైనా ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులు ఉన్నాయా, ఇన్ని బ్యాంకులు, వీధి వీధికి బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలంలో బ్యాంకులు లేవు కదా, ఏం చేసేవాళ్ళు అంటే ఒక కుండలో పాత్రలో పెద్ద ఇత్తడి పాత్రలోనో ఏదో ఒక పాత్రలో మంచి ఇనుముతో చేసినటువంటి ఒక పాత్రలో బాగా ధనమంతా బంగారపు నాణ్యాలు అవన్నీ పెట్టేవాడు, సినిమాల్లో చూపించేవాడు కదా, సినిమాల్లో కథల్లో వింటుంటాం. అదంతా తీసి భూమిని ఇంట్లోనే ఇప్పుడు అందరూ పరుపుల్లో పెట్టుకుంటున్నారు. ఆ రోజుల్లో భూమి ఇంట్లోనే తవ్వి అలాబల పెట్టేవాళ్ళు, లంకె బిందెలు అంటారు. పెట్టిన తర్వాత నాకు ఈ లంకె బిందెల కథ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు. కట్టేసేసి బాగా సీల్ వేసినట్టు, లక్కతో సీల్ వేసినట్లుగా వేసి దానికి ఎవరూ కనుక్కోలేనంత విధంగా లోపల పెట్టేస్తారు. ఇంకా కనపడదు ఇంట్లో, అసలు ఉన్నది నాకు తెలియదు. తర్వాత ఎప్పుడో తవ్వుతూ ఉంటే బయటపడతాయి, ఎవరికో దొరుకుతాయి. వాళ్ళ జనరేషన్ అంటే ఆ ఇల్లు అమ్మరు ఎవరు, జనరేషన్ అక్కడే ఉంటాడు. ఎందుకు, ఏ తాత ఎప్పుడు ఏం మూల పాతి పెట్టాడో తెలియదు కదా, ఏ తాత ముత్తాత ఎప్పుడు ఏం పాతి పెట్టాడో తెలియదు. అందుకని మనం ఇక్కడే ఉందాం, ఎప్పుడన్నా తవ్వితే బయటపడతాయి అవన్నీ అని అట్లా పెట్టేవాళ్ళు అండర్ గ్రౌండ్లో. అట్లాగే భగవంతుడు మనకి ఎంత ధనం పెట్టాడో తెలుసా తలలో, ఎంత జ్ఞానం యశస్సును పెట్టాడు భగవంతుడు. అన్ని చూస్తున్నాం, అన్ని తెలుసుకుంటున్నాం, అన్ని వింటున్నాం, ఎన్ని విషయాలు చూస్తున్నాం, ఎన్ని తింటున్నాం, ఎన్ని అనుభవిస్తున్నాం ఉదయం నుంచి, ఇదంతా యశస్సే కదా. విశ్వరూపం ఒకటే రెండ అనేక రకాలు. విశ్వరూపం అంటే ఏమిటి, నాన అనేక శబ్దాలు, అనేక రసాలు, అనేక గంధాలు, అనేకమైనటువంటి రుచులు, అనేకమైనటువంటి రూపాలు, ఒకటి కాదు రెండు కాదు విశ్వరూపం అన్నారు. రకరకాలైనటువంటి అన్నీ కూడా విశ్వరూపం. ఇది ప్రాణాహ, ఇవన్నీ ఏమిటిట, ఇంద్రియాలు, గౌణ ప్రాణ అంటారు. ఎందుకంటే ఈ ఇంద్రియాలను కూడా ప్రాణం అన్నది, ఎందుకంటే ప్రాణం ఉంటేనే ఇవి ఉంటాయి కనుక ఇవి కూడా ప్రాణాలే. జ్ఞాన ఇంద్రియం, చక్షురింద్రియం, శ్రోత్ర ఇంద్రియం, గ్రాణ ఇంద్రియం, రసనేంద్రియం, స్పర్శ ఇంద్రియం, ఇవన్నీ కూడా ప్రాణాలు అని పిలువబడుతున్నాయి. గౌణ ప్రాణం అంటారు, ముఖ్య ప్రాణం కాదు. మనం గాలి తీసుకుని వదిలేది ముఖ్య ప్రాణం. అది ఉండడం వలన ఇవి ఉంటాయి. మన ప్రశ్నోపనిషత్తుల కథ విన్నాం కదా, ఇవన్నీ మేం గొప్ప అనుకుంటూ ఉంటే ఎవరు గొప్ప తెలుస్తుంది. నేను ఒకసారి బయటికి పోతాను అన్నది ప్రాణం. సూట్ కేసు తీసుకుని అక్కడ దాకా వెళ్ళిందని చెప్పాను, గుర్తుందా? వెళ్ళేటప్పుడు బయలుదేరుతుండేది, వెళ్ళబోతూ ఉంటే అయ్యో అయ్యో వీళ్ళందరూ కళ్ళు తిరిగిపోతున్నాయి, చెవులు వినపట్టలేదు, కళ్ళు కనపట్టలేదు. అందుకే అమ్మో నువ్వు వెళ్ళవాకు, నువ్వు వెళితే ఇంకా నేను ఉండలేను ఈ శరీరంలో, నా పని అయిపోతుంది, నువ్వు ఉండమ్మా అని చెప్పి వచ్చిన తర్వాత దాన్ని కాళ్ళు కడిగి పూజ చేసి తల మీద పూలు పోసి ఆ ప్రాణాన్ని, నేను చెప్తున్నా ఊరికే, పూజ చేయడం అన్నమాట. అంటే రెవరెన్స్ అంటారు. ఈ యొక్క జ్ఞాన ఇంద్రియాలు ఇవన్నీ మొత్తం ఎన్ని చెప్తున్నది ఉపనిషత్తు చూడండి. ప్రాణాహ వై యశః విశ్వరూపం. ఈ విశ్వరూపం యశః అంటే ఎవరండి? ఈ పంచ జ్ఞానేంద్రియాలు మొత్తం ఏడు. మనం మామూలుగా కళ్ళు రూప ఇంద్రియం అని తీసుకున్నాం, కానీ రెండు లెక్క చేయాలి. ఒక కన్నా చూస్తుంది, రెండు కన్ను చూస్తున్నాయా? రెండు రెండు చెవులు వింటున్నాయి, నాలుగు మొత్తం, రెండు ముక్కు పుటాలు మొత్తం ఆరు. రసనేంద్రియం నాలుక ఆరైంది. తర్వాత మాట్ల కర్మ ఇంద్రియం ఏడు. మొత్తం సప్త ఋషులు చూసారా? వాక్కు తర్వాత అష్టమి వాక్, మాట శక్తి, అది మంత్రాలు. ఇప్పుడు ఏడు వరకు సప్త ఋషులు అని చెప్తున్నది విశ్వరూపం. ప్రాణాన్ ఏతద్ ఆహా, వీటిని ప్రాణాలని పిలుస్తారు. వీటిని యశస్సు, యశస్సుని ఇక్కడ అంటే గౌణ ప్రాణములు అని అర్థం. ఈ గౌణ ప్రాణాలంటే మన యొక్క రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కు పుటాలు, నాలుక అన్ని కలిపి ఏడుగురిని ప్రాణాన్ ఏతత్ ఆహా అని చెప్పబడుతున్నాయి, పిలువబడుతున్నాయి. తస్య ఆసత ఋషయ సప్తతీరే, వీటికి దగ్గరగా సప్త ఋషులు కూర్చొని ఉన్నారట ఈ కొండకు పక్కలు. సప్తతీరే అంటే సప్త ఋషయ తీరే ఆసతే తస్యాహ. అక్కడ ఒక డాష్ పెట్టుకోవాలి, ఇక్కడ విశ్వరూపం అన్న చోట డాష్ పెట్టుకుని ఇతి ప్రాణాహ. ప్రాణావై అంటే ఏడు ఇంద్రియాలు, విశ్వరూపం అని చెప్పిన తర్వాత ప్రాణాన్ ఏతదాహ అంటే ఇవన్నీ గ్రౌణ ప్రాణములు అని చెప్పబడినది. తస్యాహ అంటే ఇక్కడ చమసస్య, తస్యాహ అంటే ఆ చమస యొక్క, ఆ బోర్లించిన కుండ యొక్క అని అర్థం. తస్యాహ అంటే ఎవరున్నారట? సప్త ఋషయ, ఏడుగురు ఋషులు ఉన్నారట. ఎవరండి ఏడుగురు ఋషులు అంటే? ఏడుగురు ఋషులు కూర్చొని ఉన్నారట. ఆసతే, ఆసత అని ఉన్నది సంధి వలన, అది ఆసతే అని చదవాలి. అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు, కానీ సంధి వలన ఆసతే ఆసత అని వ్రాస్తారు. ఆస్ ధాతువు ఆస్తే ఆసాతే ఆసతే బహువచనం ఉన్నాయి అన్నారు. ఎక్కడ? తీరే దగ్గర, ఈ కుండ దగ్గర అని అర్థం. ఈ తల అనే కొండ దగ్గర ఏమున్నాయండి? ఈ ప్రాణాలు ఉన్నాయి, ఋషులనే ప్రాణాలు. ఇవన్నీ ఋషులుట, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క ఋషి. ఆ ఋషులు ఎవరెవరో చెప్తుంది తర్వాత ఉపనిషత్తే. వీళ్ళందరూ ఋషులుట, సప్త ఋషులు రూపంలో ఇక్కడ జ్ఞాన ఇంద్రియాలు ఉన్నాయి. ఋషయః సప్త తీరే ఇతి ప్రాణాః వా ఋషయః. ఎవరి ఋషులు అంటారా? ఈ గౌణ ప్రాణములే ఋషులు. ఏడుగురు ఋషులు అని చెప్పి ఋగ్వేద మంత్రంలో చెప్పబడినది. ఈ ఏడుగురు ఈ ప్రాణాలే అంటే ఈ యొక్క గౌణ ప్రాణములు, ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియములు ప్రాణాన్ ఏతదాహ, ఎందుకంటే ఇవి ఎందుకు ప్రాణాలు అని అని పిలువబడుతున్నాయి అంటే, ఆహ అంటే పిలువబడుతున్నాయి, చెప్పబడుతున్నాయి. ప్రాణం వలన అనుగ్రహించబడుతున్నాయి కనుక ముఖ్య ప్రాణం వలన ఇవన్నీ కూడా అనుగ్రహించబడుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారంటే మీలో శ్వాస ఉంటేనే కదండి చూడగలరు. ముఖ్య ప్రాణం పనిచేస్తుంటేనా చూస్తున్నారు, వింటున్నారు, లేకపోతే ముఖ్య ప్రాణం పనిచేయకుండా చూస్తున్నారు? ఒక పక్కన గాలి తీసుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాస పోతూనే ఉన్నది. అది కనుక అవుట్ అయితే అవన్నీ అవుటే, చెవులు వినపడవు, ముక్కులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు. అందుకనే ఏతాను ప్రాణాన్ ఏతదాహ, కారణం గౌణ ప్రాణాలు ఇవన్నీ కూడా ముఖ్య ప్రాణం వలన ఉండడం వలన ఆహా. ఇంతవరకు ఏడైపోయినాయండి ఋషులందరూ. ఇంకా అష్టమి, అష్టమి నవమి దశమి కాదు ఇక్కడ, అష్టమి. వాక్ అనేది స్త్రీలింగం, అందుకని అష్టమి అనేది కూడా స్త్రీలింగం. ఎనిమిదవది వాక్, ఒక కర్మ ఇంద్రియం. వాక్ అంటే మాట్లాడేటటువంటి శక్తి, వాగింద్రియం. వాగింద్రియం ఎందులోకి వస్తుంది? పంచ జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి, ఏడని చెప్పుకున్నాం, ఇంకా వాక్ ఎందులోకి వెళుతుంది? కర్మేంద్రియం. కనుక వాక్ ఏం చేస్తుంది? పారాయణం, మంత్రాలని చదువుతోంది. అగ్నిమీడే పురోహితం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్ నుంచి వస్తుంది. అది అష్టమి. ఎనిమిదవది వాగష్టమి. ఏమిటండి వాగష్టమి అని చెప్పి రుక్మిణంత్రం చెప్పింది అంటే, బ్రహ్మణ సంవిధాన ఇది వాగష్టమి. బ్రహ్మణ సంవిత్తే, ఆ కామ ఇన్వర్టెడ్ కామాల్లో ఉన్నదేమో ఆ మంత్రంలో చెప్పిందే ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ. ఎందుకంటే మనం మర్చిపోతామని తెలుసు ఉపనిషత్తుకి, పైన చదివిన శ్లోకం ఎక్కడ గుర్తుంటుంది నీకు? ఉండదు నాకు తెలుసు, అందులో కలియుగంలో. అందుకని ఉపనిషత్తుకి ముందే డౌట్. ఏం చెప్తుందంటే, వాగష్టమి బ్రహ్మణ సంవిధాన, ఆ పై మంత్రంలో చూడండి నాలుగు లైన్లు, అదే మంత్రంలో పైన వాగష్టమి బ్రహ్మణ సంవిధాన అని ఉన్నదా, అది ఇక్కడ చెప్తున్నది ఉపనిషత్తు. ఆ ఋగ్మంత్రంలో చెప్పినటువంటి వాగష్టమి సంవిధాన అని ఏదైతే ఉందో, అంటే పైన చెప్పినటువంటి నాలుగు లైన్లు రిపీట్ చేసింది ఉపనిషత్తు. ఒక్కొక్క లైన్ రిపీట్ చేస్తూ చేస్తూ ఇతి అంటే అని చెప్తున్నది, ఇతి అంటే అని చెప్పుకుంటూ వస్తున్నది. చెప్పి ఇప్పుడు నాలుగో లైన్ కూడా, అందుకని ఇన్వర్టెడ్ కామాస్ పెడుతున్నది ప్రతిదానికి. ఇన్వర్టెడ్ కామాస్ ఏం తెలియజేస్తుందంటే, మనకు ఋగ్మంత్రంలో చెప్పినటువంటి ఈ భాగం దీని అర్థం ఏమిటంటే ఇది అని పిలువబడుతున్నది. ఏమని? వాగష్టమి బ్రహ్మణ సంవిధాన. బ్రహ్మణ అంటే వేద మంత్రాలతో కూడిన ఈ వాక్ అనేటువంటిది ఋషులు ఏం చేస్తారండి? మంత్రాలు చదువుతారు. నీ యొక్క వాక్ కూడా ఏం చేస్తుంది? ఇంద్రియాలన్నీ కూడా చూడటం తెలియడం అన్నీ చేస్తూ, పుస్తకం చూస్తూ ఉన్నాం, శబ్దాలు వింటూ ఉన్నాం, ఇవన్నీ కూడా వాక్ ద్వారా మంత్రాలు జపిస్తున్నాం, మంత్రాలు పఠిస్తాం, పారాయణం చేస్తాం. వాగష్టమి బ్రహ్మణ, బ్రహ్మణ అంటే వేద మంత్రాలతో సంవిధాన కూడి ఉన్నది. ఇది వాగ్యష్టమి బ్రహ్మణ సంవిత్తే, అంటే సంయోగము కలిగినటువంటి ఒక్కొక్క ఇంద్రియం వాటి వాటి పనులు చేయడం, విశ్వరూపము ఇవన్నీ చేయడానికి కారణమైనట్టు. ఇప్పుడు మంత్రం చదువుతూనే ఉంటేనే కదండి ఇవన్నీ కూడా వింటూ వినడం చూడడం చేయగలుగుతాం. కనెక్షన్ ఉందన్నమాట. వాగష్టమి సంవిధాన ఇది వాక్ హి అష్టమి బ్రహ్మణ సంవిత్తి. అది ఎలా విభజించాలి? వాగ్యష్టమి అని ఉన్నది, వాక్ హి ప్లస్ అష్టమి వాగ్యష్టమి, వాక్ ప్లస్ అష్టమి వాగ్యష్టమి. కనుక ఇటువంటి ఋషులందరినీ కూడా ఋషి ఎందుకన్నారు అంటే, ఋషతి అంటే తెలుసుకోవడం. ఋషతి అంటే తెలుసుకోవడం ఏమిటి, ఋషి అంటే ఎట్లా వస్తుందంటే, ఇక్కడ వెళ్ళడం అని అర్థం. ఋష్ అంటే వెళ్ళడం, అసలు మీనింగ్ ఏంటంటే ఋషికి వెళ్ళటం, టు గో. కానీ ఇక్కడ ఋషతి అనేది వెళ్ళే అర్థాలన్నిటికీ ధాతువులకి తెలుసుకోవడం అనే అర్థం చెప్పబడింది సంస్కృతంలో. వెళ్ళడం అనే అర్థం ఎక్కడెక్కడ వస్తుందో ధాతువులకి, వాటిని తెలుసుకోవడం అనే అర్థంలో కూడా తీసుకోండి అని పాణిని యొక్క సూత్రం. ఏమిటి ఆ సూత్రం అంటే, గత్యర్థక ధాతువునాం, గతి అంటే వెళ్ళడం, ధాతు అంటే వెర్బ్, ఏ ఏ ధాతువులైతే వెర్బ్ అయితే వెళ్ళు అనే అర్థంలో చెప్తున్నాయో వాటిని తెలుసుకో అనే అర్థంలో కూడా నువ్వు చెప్పుకోవచ్చు అని అర్థం. అంటే రిష్ అంటే వెళ్ళడం, టు గో. ఋషతి అంటే జానాతి అనే అర్థం కూడా చెప్పుకో అని చెప్తున్నది. గత్యర్థక ధాతూనాం జ్ఞానార్థకత్వాత్, ఋషతి అంటే జానాతి అంటే తెలుసుకోవడం అని అర్థం. ఇక్కడ ఏం తెలుసుకుంటున్నారు ఋషులు? ఇంద్రియాలు తెలుసుకుంటున్నాయా లేవా? ఇంద్రియాలు, అందుకే కదా జ్ఞాన ఇంద్రియాలు. ఆ కోకిల కూస్తున్నది అక్కడ చూడండి, తెలుసుకుంటున్నావా లేదా? అందుకని మనందరం ఋషులు కాదా? మనందరం ఋషులమా కాదా? 7 ఇంద్రియాలతో మనం తెలుసుకుంటూ ఉంటే మనం ఋషులం కాక ఏమవుతాం? అందరం ఋషులమే. అది ఎవరు ఆ ఋషులు? తర్వాత మంత్రంలో చెప్తాం, వినండి. ఆ ఋషులందరి పేర్లు వస్తాయి వరుసగా, చాలా బాగుంటుంది. 73వ పేజీలో 4వ మంత్రం. ఇమామీవ గౌతమ భరద్వాజౌ అయమేవ గౌతమః అయం భరద్వాజః ఇమామేవ విశ్వామిత్రః జమదగ్నీ అయమేవ విశ్వామిత్రః అయం జమదగ్నిః ఇమావేవ వశిష్ఠ కశ్యపౌ అయమేవ వశిష్ఠః అయం కశ్యపః వాగేవాత్రిః వాచా హ్యన్న మధ్యతే అత్తిర్హవై నామైతత్ యత్ అత్రిరితి సర్వస్యాత్తా భవతి సర్వమస్యాన్నం భవతి ఏవం వేద. ఇమా ఇమౌ ఏవ, ఈ రెండే. ఇమౌ ఏవ అంటే ఈ రెండు అని అర్థం. గౌతమ భరద్వాజౌ, ఇంకా లెక్క చూసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం 2 కళ్ళు 2 చెవులు 2 ముక్కుపుటాలు ముందు చెప్తారు. ఇద్దరు గౌతమ భరద్వాజౌ, గౌతముడు భరద్వాజుడు. గౌతమ ఋషి ఒకళ్ళు, భరద్వాజ ఋషి అని. ఎవరు అంటే అయమేవ గౌతమ. ఈ కుడికన్నున్నది చూసారా, ఈ కుడికన్నే గౌతమ ఋషి. అయం భరద్వాజ, ఈ ఎడమ కన్ను భరద్వాజ ఋషి. తర్వాత ఇమావేవ విశ్వామిత్ర జమదగ్ని, ఈ యొక్క 2 చెవులు ఉన్నాయి చూసారా, వీటిని విశ్వామిత్ర జమదగ్ని అని పిలుస్తారు అన్నాడు. విశ్వామిత్రుడు జమదగ్ని, ఇక్కడ ముందు చెవులు ఇచ్చినట్టున్నారు. గౌతముడు చెవులు, గౌతముడు భరద్వాజుడు. కుడి చెవేమో గౌతముడు, ఎడమ చెవి భరద్వాజుడు. మనకు తెలుగు ట్రాన్స్లేషన్లో అంత లెక్కిచ్చారు వరుసగా. 2 నేత్రాలు, కుడి కన్నేమో విశ్వామిత్ర, ఎడమ కన్నేమో జమదగ్ని. దక్షిణ నేత్రం వామనేత్రం. దక్షిణ నేత్రం అంటే కుడి కన్ను. ఈ కుడి కన్ను దక్షిణ నేత్రం విశ్వామిత్ర, విశ్వామిత్రుడు. వామనేత్రం జమదగ్ని, ఎడమ కన్ను జమదగ్ని. తర్వాత నాసికా రంధ్రాలు 2 ఉన్నాయి కదా, వశిష్ట కశ్యపులు. కుడివైపు ఉన్నటువంటి నాసికా రంధ్రం ఇట పెట్టుకొని చూసుకోవాలి. ఓ, కుడివైపు ఉన్న నాసికా రంధ్రం వశిష్ఠుడు. అబ్బా ఎంత గొప్పవాణం చూడండి మనం. వశిష్ఠుడు. ఎడమ నాసికా రంధ్రం కశ్యపుడు. ఒంటిగట్ట ఆయన వాక్ అని ఆయన అత్రి అన్నారు. వాక్ మాట, అత్రి నోరు అన్నమాట. నోరు అనేది అత్రి. వాగింద్రియం ద్వారానే మనం ఏం చేస్తాం, అన్న భక్షణం చేస్తాం గనక ఆయనకి அத்திஹி வை நாம ஏதது அது அத்ரிரிதி அண்டே அது அண்டே பக்ஷணம் அது டு ஈட் திரணம் அனமாட் வாச்சா அன்னமத்யதே அண்டே மன நோட்டி துவாரானே கதா அன்னம் திண்டாம் நோட்டி துவாரா அன்னம் திண்டாம் கனக இக்கட ஆயன பேரு அத்ரி அனி பேரு கனக தேவதலந்தர்க்கீ பரோக்ஷ பிரியுல்ட வாழ்ந்து అందుకని దేవతలకి మరి ఋషులందరూ కూడా ఆ యొక్క దేవత అంశాలే కదా, వాళ్ళకి వేరే వేరే పేర్లు పెట్టి పిలిస్తే చాలా ఆనందం అంట. అందుకని డైరెక్ట్ పేర్లతో పిలవకూడదు అని చెప్పి ఇక్కడ మనకు రాశారు. దేవతలు పరోక్ష ప్రియులు కాబట్టి అత్తినిని అత్రి అన్నారు. ఈ విధంగా ప్రాణం యొక్క యథార్థ స్వరూపాన్ని గ్రహించిన వాడు ఫలం చెప్తున్నారు. ఇప్పుడు ఏమిటి ఫలం ఇలా తెలుసుకోవడం వలన? పోయినసారి కూడా ఫలం చూసాం క్రిందటి మంత్రంలో వెనకటి పోర్షన్లో. మనం ప్రాణోభవతి వాఘృతం చక్షు గృహీతం, తర్వాత ఏతత్ తృణాన్ గృహీత్వా స్వే శరీరే యథ అన్నం అన్నం భోగమము, ఆ యొక్క ఏ అన్నాలు అన్ని బాగా భుజిస్తాడు అని చెప్పేది ప్రయోజనం విన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ ప్రయోజనం అన్నం అనేది. ఇట్లాంటిది ముందు కూడా చూసాం మంత్రాల్లో. ఏ ఇది ఉపాసన లాంటిది అన్నమాట. ఇప్పుడు మనం చెప్పేది దేనికంటే ఇలా ఉన్నతమైనటువంటిది అని భావించి ఉపాసన చెయ్యి అని చెప్పడం కోసం అది చెప్తున్నది మంత్రం. ఇప్పుడు సర్వస్యాత్త భవతి అని అర్థం. ఇది ఫలం. అత్తిర్హి వై నామ ఏతద్ అత్రిరితి, భక్షించేవాడు కనుక ఈయనకి అత్రి అత్రి అని పేరు వచ్చింది. ఎవడైతే ఈ విధంగా ఉపాసన చేస్తాడో భక్షించే అన్ని పదార్థాలను జీర్ణం చేసుకోగలిగిన వాడు అవుతాడట. ఇప్పుడు చాలామందికి ప్రాబ్లం అదే కదా, తిన్నది అరక్క, అది తినకూడదు ఇది తినకూడదు అంటారు డాక్టర్లు. అవన్నీ తినాలని ఉంటుంది మనకు, మన కళ్ళ ముందు ఉంటాయి అన్ని పదార్థాలు. డాక్టర్లు ఏమో అది తింటే నీకు ఈ ప్రాబ్లం, ఇది తింటే అది ప్రాబ్లం అంటే ఇంకేం తినాలి? అంతకంటే దురదృష్టం ఉందా? చాలామంది ధనవంతుల ఇళ్లలో అన్నీ ఉంటాయి. కానీ ఏం చేసుకున్నాను అండి, పాపం ఒక్కటి నోట్లో వేసుకోవడానికి లేదు అంటుంటారు. అటువంటి అంతకంటే దరిద్రం మరొకటి లేదు. దరిద్రం అంటే ఆకలి లేకపోవడం, ఆకలి ఉన్నా తినకూడదు శరీరానికి హాని అని చెప్పినప్పుడు ఇంతకంటే దరిద్రం ఏముంటుంది చెప్పండి మీరు. ఇంటి నిండా మామిడికాయలు, మామిడి తోట ఉంది, మామిడి పండ్లు తినకూడదు. మామిడి తోటలు ఉన్నాయండి, పండ్లు తోటలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, పండు తింటే షుగర్ పెరుగుతుంది అన్నాడు. ఇంకేం కావాలి? పోనీ ఊరగాయ పచ్చడి ఉన్నాయి, ఇంటి నిండా ఊరగాయలు ఉన్నాయి, రకరకాల పచ్చళ్ళు ఎంత రుచి, అవన్నీ తింటే బ్లడ్ ప్రెషర్ వస్తుందన్నారు, తినొద్దన్నారు అన్నాడు. ఇంకా నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి, తినలేక వాటి మీద మనసు పోలేక విడవలేక వాటిని కష్టపడుతుంటాడు. అట్లాంటి ప్రాబ్లం ఉండదు ఇలా తెలుసుకుంటే అన్నాడు. ఇలా తెలుసుకుంటే వీళ్ళందరినీ ఈ విధంగా తెలుసుకున్నవాడు యథార్థ స్వరూపాన్ని గ్రహించినవాడు అని అర్థం. ఈ విధంగా ప్రాణము యొక్క యథార్థ స్వరూపాన్ని గ్రహించినవాడు అన్నిటినీ భక్షించేవాడవుతాడు. అన్నిటినీ భక్షించేవాడు అంటే నెగిటివ్గా తీసుకోకూడదు, చూసిన దానిల్లా తింటాడనే అర్థం. ఉన్నవన్నిటినీ కూడా పదార్థాలను తినగలిగిన యోగ్యుడుగా ఉంటాడు అని అర్థం. తినడానికి యోగ్యుడుగా ఉంటాడు, భక్షించేవాడవుతాడంటే తినడానికి యోగ్యుడుగా ఉంటాడు. ఇది ఉపాసన ఫలం అని ఉపనిషత్తు చెప్పింది. దీనివల్ల మనకిప్పుడు ఏం తెలుస్తుందంటే, ఏం తెలుస్తుంది, మంత్రాలు అనేటువంటివి ఎంత ముఖ్యం, వేద మంత్రాలు ఈ ఇంద్రియాలను ఈ ప్రాణాన్ని ఒక సక్రమైన మార్గంలో తిప్పుకోవడానికి దీని యొక్క దైవత్వాన్ని దీని యొక్క ఉన్నతమైనటువంటి పర్పస్ని ఈ ఇంద్రియాలు ఈ మనసు బుద్ధి వీటి యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోవడం కోసం ఉపనిషత్తు మనల్ని ఈ విధంగా ట్రైన్ చేస్తున్నది. మనల్ని పిచ్చి వాళ్ళల్లారా, వీటిని యూస్లెస్గా మనం పనికిరాని వాటి కోసం ఉపయోగించవాకండి. వీటిని మహత్తరమైనటువంటి ఋషులుగా భావించి, నీకు యశస్సును కలిగించేవిగా భావించి, ఉన్నతమైన జ్ఞానం పొందడానికి నీకు ఇవన్నీ ఇవ్వబడినాయని చెప్పి మన మనసును తిప్పడానికి ఇట్లాంటి చక్కటి కథలు చెప్తారు. ఇంటికి వెళ్ళి పిల్లలకు కూడా చెప్పవచ్చు ఈ కథలు. మన పిల్లలకు కూడా ఈ కథ చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఉన్నతమైన భావాలు వస్తాయి. చిన్నప్పుడే వీటిని గౌరవించడం, వాటిని మనం ఏంటంటే ధార్మికంగా మితంగా ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకొని ఆ మనస్సుకి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి మనస్సును సక్రమమైన మార్గంలో పెట్టడానికి. అందుకని మన వాళ్ళు చక్కగా దైవ చింతన, దైవ ప్రార్థన మంత్రాలు ఇవన్నీ పెట్టింది. అందుకే గాయత్రి మంత్రం, ఇప్పుడు మంత్రాలు అన్నారు కదా, ఇక్కడ గాయత్రి మంత్రమే ఉన్నది. ఆ గాయత్రి మంత్రం ఉపనయనం చేసేటప్పుడు ఇస్తారు. ఉపనయనం చేసిన ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సంస్కృతవంతుడు అవుతాడు, అబ్బాయి సంస్కారి అవుతాడు. ఉపనయనం అనేది ప్రతి సంస్కారం సంస్కరిస్తుందన్నమాట మనిషి. అలా సంస్కరించడం వలన, ఆ గాయత్రి వలన మనిషి సంస్కరింపబడిన వాడై తరువాత తన యొక్క ఆధ్యాత్మిక చింతనకి మార్గానికి వెతుక్కుంటాడు అని సహాయపడుతుందని చెప్పడం అన్నమాట. అది ఉపనిషత్తు ఇవన్నీ చెప్పడంలో అర్థం. అది దాని అర్థం మనకు ఉపనిషత్తు ఈ విధంగా చెప్పింది అంటే మంత్రాలను పరిచయం చేస్తున్నది. మంత్రాలని పఠనం చేయడం వలన దానివల్ల మనకి ఏమిటి ప్రయోజనం అని. ఏమండి, మేము స్త్రీలం కదా, మంత్రాలు ఏం చదవడం లేదు కదా అని అనుకుంటాం మనం. మాకెవరు చదివిస్తారండి మంత్రాలు అంటారు. ఇవన్నీ ఎవరు చెప్తారంటే పురుషుడికి ఉపనయనం ఉన్నది కాబట్టి వేద మంత్రాలు చదువుతాడు. వెనకటి కాలంలో, ఇప్పుడు అవన్నీ పోయినా అందరూ చదవటం, మగవాడు చదవడం ఆడవాడు చదువుతున్నారు. సరే, పురుషుడికి ఉపనయనం అప్పుడు గాయత్రి ఇచ్చినప్పుడు వేద మంత్రాలు చదవడానికి అర్హుడవుతాడు. అవి చదివిన తర్వాత వాటి అర్థం తెలుసుకుంటాడు. అప్పుడు భార్యకి ఉపనయనం ఏమిటి అంటే, మరి వివాహమే ఉపనయనం భార్యకి, స్త్రీకి వివాహమే ఉపనయనం. అప్పుడు భర్త వివాహం అయిన తర్వాత ఈ భర్త ఏం చేస్తాడంటే ఆ మంత్రాలన్నీ భార్యకి చెప్తాడు. ఆ మంత్రాలలో ఉన్న అర్థాలు భార్యే ఉపనయనం, భార్య అంటే స్త్రీకి వివాహం అవ్వడమే ఉపనయనం. ఉపనయనం అయింది కనుక, వివాహం అయింది కనుక భర్త వచ్చాడు కదా, ఇప్పుడు ఆ భర్త ఏం చేయాలి? ఆవిడకి ఉపనయనం అయింది వివాహ రూపంలో, అప్పుడు భర్తే గురువు అవుతాడు, ఆచార్యుడు అవ్వాలి. భర్తే ఆచార్యుడు అవుతాడు. అక్కడ ఎట్లాగైతే పిల్లవాడికి తండ్రి ఉపనయనం చేసినప్పుడు గురువు అవుతాడు, ఆచార్యుడు అవుతాడు, తండ్రి పిల్లవాడికి ఆచార్యుడు అవుతాడు. అదేవిధంగా ఇక్కడ భర్త స్త్రీకి వివాహం అవ్వగానే ఈయన గురువు అవుతాడు అన్నమాట. ఆమె భర్త దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఈయన చదివి ఉంటే కదా ఆమె నేర్చుకుంటుంది. అంటే ఈ అబ్బాయి గురుకులానికి వెళ్ళి అన్నీ నేర్చుకొని ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఈ రోజుల్లో ఎవరు గురుకులాలకి పోలేదు, సంధ్యావందనమే చేయడం లేదు. ఇంకా వాళ్ళేం చెప్తారు వీళ్ళకి, చెప్పలేరు. కనుక స్త్రీలకి వేదంలో అర్హత లేదు, చదువుకోలేదు వాళ్ళు, వీళ్ళని మళ్ళీ తక్కువగా చూశారని అనకూడదని చెప్పడం కోసం ఇంత చెప్తున్నాను. మన యొక్క సంప్రదాయంలో స్త్రీలకి పురుషులకి ఈక్వల్గా వేదంలో ఇది ఉన్నది, అర్హత ఉన్నది. ఎలా అంటే ఈ విధంగా మనం చాలామంది అనుకుంటాం స్త్రీలకి వేదనలు చదవకూడదు, వేదాలు వాళ్ళకి నిషిద్ధం అంటాం. కాదు, ఎందుకంటే మీకు ఉపనయనం లేదు కదా, మీరు యజ్ఞోపవేదం లేదు కదా, ఇవన్నీ తప్పు. అసలు మనకు సరిగ్గా అర్థమై తెలుసుకుంటే వేదాలు అందులో ఉన్న అర్థాలు ఇట్లా తప్పు తప్పుగా ఆలోచించాం మనం. నీకేం తెలుసు, మంత్రం తెలియదు, నోరు మూసుకో, నీకేం ఉపనయనం లేదు కాబట్టి నువ్వేం పని చేయకూడదు అనకూడదు. అది ఈయనకే తెలియదు అసలు. ఫస్ట్ థింగ్, నేను చదువుకున్నది అంతా కూడా ఈవిడికి నేర్పితే, ఈవిడికి వివాహం అనేది ఉపనయనం కాబట్టి, సంస్కారం అయింది కాబట్టి ఈమె అర్హురాలు కనుక. ఎందుకంటే ఇద్దరు జీవులే కదా, వ్యక్తులే కదా, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఇద్దరు ఆత్మస్వరూపాలే కదా. ఆమెకి ఈయనకి ఎంత అర్హత ఉందో వేదాన్ని చదవడానికి మోక్షం పొందడానికి, ఆమెకి అంత అర్హత ఉన్నది. ఇది గార్గి మైత్రి అందరూ వాళ్ళు అదే కదా, విదుషీ మణులు వాళ్ళు. కనుక ఈ పురుషుడు ఏం చేయాలి అంటే తను నేర్చుకున్న విద్యని భార్యకి నేర్పాలి. అప్పుడు ఆమె కూడా అంత పాండిత్యాన్ని పొందుతుంది, ఇతను చదివినవన్నీ చదువుతుంది. ఇది పద్ధతి అసలు. కానీ మన యొక్క సంప్రదాయం కొంచెం కొంచెం అణగారిపోవడం వలన, నీరుగారిపోవడం వలన పురుషులు చదవడం లేదు, స్త్రీలకు ఇంట్రెస్ట్ ఎక్కడి పోవడం లేదు వాళ్ళకి. నాకు కూడా గాయత్రి చెప్పండి, నేను కూడా చదువుతానంటుంది, మంత్రాలు చెప్పండి, సూక్తాలు చెప్పండి. ఎంతమంది స్త్రీలు వచ్చి అడుగుతారు మనల్ని. కానీ భర్త వివాహం అంటే ఆ రోజులో చిన్నప్పుడు వివాహం చేసేవాళ్ళు కనుక ఆవిడకి వివాహం కాగానే ఈయన నేర్పడం మొదలుపెట్టాలి. రోజు రోజు ఏం చేసావు, పొద్దున్నే సాంబార్ చేసావు, కూర చేసావా, కాఫీ పెట్టు, అది ఇవ్వంటాడే. కానీ కూర్చోబెట్టి కాసేపు మంత్రాలు నేర్పటం, చాంటింగ్ నేర్పటం, అవన్నీ ఈయనకు తెలిస్తే కదా ముందు ఆయనకు నేర్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి తెలియదు, ఇప్పుడున్న వాళ్ళకి. వెనకటి రోజుల్లో బాగా చదువుకొని బోధించేవాళ్ళు పాప స్త్రీలకి. ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళు నేర్చుకోకపోవడం వల్ల, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ పోకపోవడం వల్ల, ఇళ్లల్లో ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ని నేర్చుకోవాలని ఉంటుంది. అందువల్ల వాళ్ళంతా వాళ్ళే నేర్చుకుంటున్నారు ఇప్పుడు. అందుకని ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు అన్ని క్లాసుల్లో. స్వామీజీ క్లాస్కి అంతే, నా క్లాస్కి అంతే, ఎవరి క్లాసులో అయినా అంతే, లేడీసే ఎక్కువ. ఎందుకో తెలుసా, మగవాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అసలు. ఆడవాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది, వాళ్ళకి ఆ దైవభక్తి చింతన ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఈ కల్చర్ సంస్కృతి కూడా నిలిచి ఉండడానికి కారణం స్త్రీలే. గుళ్ళల్లో కూడా చూడండి మీరు, స్త్రీలు ఎక్కువే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా స్త్రీలే ఉంటారు. కారణం ఏమిటంటే మీరే చెప్పాలి వచ్చేవారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.